అసలు తీర్థం అంటే ఏమిటనుకుంటారు? గుళ్ళో గుడిలో తీర్థం ఇచ్చేటప్పుడు మొట్టమొదటి చెప్పే మంత్రమే సాలగ్రామ శిలావారి పాపహారి విశేషత ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం అని మంత్రం చెప్పేటప్పుడు ముందు సాలగ్రామ శిలావారి. అందుకే పూర్వం తీర్థం ఇచ్చేటప్పుడు ఆ తీర్థంలో ఒక సాలగ్రామ శిల పెట్టేవారు. సాలగ్రామ శిల మీద పడిన ఈ తీర్థమే పాపహారి, పాపములను హరించునది. విశేషత అన్నాడు పైగా. విశేషత అంటే రెండు అర్థాలు. మహాపాపాలు, కొన్ని విశేష పాపాలు ఉన్నాయి, నోటితో చెప్పలేని మహాభయంకర పాపాలు మానవులు ఎప్పుడో ఒకప్పుడు చేస్తూనే ఉంటారట. ఈ పాపములను హరిస్తుందని ఒక అర్థం. విశేషత అంటే పర్టిక్యులర్లీ అని కూడా అర్థం అనమాట, ప్రత్యేకముగా కొన్ని పాపములను తొలగిస్తుంది అని కూడా అర్థం. అంత గొప్ప తీర్థం అది. మనం తెలుసో తెలియకో కొన్ని పాపాలు చేస్తే ఆయువు తగ్గిపోతుంది అని. మనం చేసే పాపాల వల్ల బ్రహ్మదేవుడు మన నుదుట ఏమి ఆయువు రాసినా అంతకాలం బ్రతకం. ఒక వ్యక్తి జాతకరీత్యా వీడు 85 ఏళ్ళు బతుకుతాడు అని ఉందనుకుందాం జాతక ప్రకారం. కానీ 85 ఏళ్ల లోపు కూడా చచ్చిపోవచ్చు, ఎందుకంటే మనం చేసే పనుల వల్ల. అందులో ముఖ్యంగా లోకద్రోహం చేసిన, బ్రహ్మహత్య చేసిన, శిశు హత్య చేసిన, చిన్నపిల్లలు తీసుకుపోయి అమ్మేసిన, ఒకళ్ళ చెప్పులు ఒకళ్ళు ధరించిన, వీటి వల్ల ఆయువు హరిస్తుంది. గుర్తుపెట్టుకోండి, తగదంజు చెప్పులు ధరియంప, పక్కవాడి చెప్పులు బాత్రూమ్ చెప్పులను అందరూ అదే ధరిస్తూ ఉంటే కూడా ఆయువు తగ్గుతుందని చెప్పారు. అయ్యి బాబోయ్ ఎంత పని జరిగిందంటే, ఇప్పుడు పురాణం విన్నారు కనుక పాపం పోతుంది కంగారు పడకండి. ఇప్పుడు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? దీనివల్ల ఆయువు తగ్గిపోతుందిగా. ఈ ఆయువు తిరిగి రావడం కోసమని ఈ తీర్థం తీసుకోవాలి. అందుకన్నమాట అకాల మృత్యుహరణం అని మంత్రంలో చెప్పారు. అకాలములో అనగా ఆయువు తీరకుండా మేము పాపాల వల్ల తొందరగా చచ్చిపోయే స్థితి వస్తే ఈ తీర్థం తీసుకోవడం వల్ల మా ఆయువు తిరిగి వస్తుంది, అకాల మృత్యువుని ఈ తీర్థం హరిస్తుంది. దుర్యోధనుడికి 128 ఏళ్ళు ఆయువు రాశాడు బ్రహ్మ, కానీ వాడు 60 ఏట చచ్చిపోయాడు. ఇంకా 68 ఏళ్ళు ఆయువు మిగిలిండగా చచ్చిపోయాడు యుద్ధంలో. కారణం ఏమిటో భాగవతంలో ప్రథమ స్కంధంలో ప్రారంభంలో చెప్పారు. పాంచాలీ కబరీ వికర్షణ మహాపాపక్షతాయుష్కులన్ చెంచద్గర్వుల ధార్త రాష్ట్రుల అనిన్ చంపించి గోవిందుడిప్పించన్ రాజ్యము ధర్మసూనునకు. ద్రౌపదీదేవి జుట్టు ముడిపుచ్చుకుని ఈడ్పించిన మహాపాపంతో కౌరవులకి 68 సంవత్సరాల ఆయువు నశించి 60 ఏట యుద్ధరంగంలో వాళ్ళంతా చచ్చిపోయారు వరుసగా. ఒక రోజులు తేడా, 18 రోజులు కదా మహాభారత యుద్ధం జరుగుతా. ఈ 18 రోజుల్లో ఒకటో రోజు మొదలుకొని చివరి రోజు తర్వాత వరుసగా కౌరవులు చచ్చారు. ఆఖరి 18వ రోజు దుర్యోధనుడు తొడలు విరిగి కుప్పకూలి కింద పడి మరణించాడు. కాబట్టి మన పాపాలతో మనం ఆయువుని కొంత తగ్గించుకుంటున్నాం. ఈ తగ్గించుకున్న ఆయువు తిరిగి రావడం కోసం గుడికి వెళ్ళి ఈ సాలగ్రామంతో కూడిన తీర్థం సేకరించాలి. అందుకని తులసి ఆయన్ని అంత ప్రత్యేకంగా చెప్పించిందనమాట. అనేక శుభ ఫలితాలు ఇస్తాయి. చాలామందికి తెలియక సాలగ్రామం ఇంట్లో ఉండకూడదని, అది ఉంటే ఏదో వడి ఉండాలని. సాలగ్రామాన్ని బయట ఉన్నవాళ్ళు ముట్టుకోకూడదు, మైల ఉన్నవాడు ముట్టుకోరాదు. ఇంట్లో ఉండకూడదు అని ఎవడు చెప్పాడో కానీ వాడు ఉట్టి మోసగాడు. అటువంటి నమ్మకం అండి, అశాస్త్రీయం అవి, శాస్త్ర ప్రమాణాలు కాదు. కాబట్టి భక్తితో ఇంటిలో పెట్టి పూజించుకోవచ్చు. ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదని ఎవడో చెబుతాడు, ఎక్కడుంది అది? కిం బహూక్తేన మునయ స్త్రీణామపి తథాన్యత అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాహ అని శివపురాణంలో విజ్యేశ్వర సంహితలో 3వ అధ్యాయంలో శ్లోకం ఇది. నందీశ్వరుణ్ణి కొంతమంది ఋషులు అడిగారు, ఏమండి శివలింగాన్ని ఆడవాళ్ళు కొందరు ముట్టుకోకూడదని, కొంతమంది ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదని అంటున్నారు, శివలింగాన్ని ఎవరైనా ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అని ఋషులంతా కలిసి నందిని అడిగారు. అడిగింది సాక్షాత్తు నందీశ్వరుణ్ణి. అప్పుడు ఆయన ఈ శ్లోకంతో సమాధానం చెప్పాడు. కిం బహూక్తేన మునయ, ఎందుకండి ఇన్ని ప్రశ్నలు, ఎందుకు ఇన్ని మాటలు? స్త్రీణాం అపి తథ అన్యత, ఆడవాళ్లకే కాదు అందరికీ అని ప్రత్యేకంగా చెప్పాడు. అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అంటే అందరికీ, అధికారః అస్తి అందరికీ అధికారం ఉంది. ఎందులో ఉంది అధికారం? మళ్ళీ శివలింగార్చనే ద్విజాహ. ఓ ఋషులారా, శివలింగాన్ని ముట్టుకుని మీ ఇంటిలో పూజ చేయడానికి ఆడ మగ అనే తేడా లేదు, కులమతాలతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి భక్తి కలిగిన వాడు ఎవడైనా పూజించవచ్చు. శివలింగాన్ని పూజించడానికి ముట్టుకోవడానికి అర్హత ఏమిటంటే కేవలం భక్తి అని చెప్పాడు ఆయన. ఒక్క ధ్వజస్తంభం ఉన్నది, యంత్రం వేసిన లింగాల దగ్గరికి మనం ఎలాగో వెళ్ళాం, అర్చకులే పెడతారు. అలా కాకుండా ఇళ్లల్లో శివలింగం ఉండకూడదనే భ్రమను తొలగించుకుని మీ ఇంటిలో శివలింగాన్ని స్థాపించి స్వయంగా తాకి అభిషేకం చేసి తుడిచి దాని మీద తులసీదళం పెడితే వద్దంటే ఉద్యోగం వస్తుంది. శివపురాణంలో శివుడికి తులసి అంటే ఎంత ఇష్టమో చెప్పారు. ఎవరికైనా నిత్యం ఒక పని చేసి బతకాలనే కోరిక ఉంటే పని చేసి బతకడం అంటే ఉద్యోగం అనమాట, వాటి మాటలో చెప్పాలంటే. అలాంటి వాడు 40 రోజుల పాటు రోజు ప్రొద్దుటి పూట శివలింగాన్ని నీళ్లతో అభిషేకం చేసి తుడిచి విభూతి పెట్టి 108 తులసీదళాలతో కానీ 27 తులసీదళాలతో కానీ 9 తులసీదళాలతో కానీ పూజిస్తే 41వ రోజుకల్లా ఉద్యోగం వెతుక్కుని వస్తుంది, మంచి ఉద్యోగం. అంత గొప్ప స్థితి చెప్పారు. కాబట్టి తులసి అంటే ఈశ్వరుడు కూడా చాలా ఇష్టం, చాలా గొప్పదనమాట. అది మొత్తం మీద సాలగ్రామాన్ని మీ అందరూ ఇళ్లలో శుభ్రంగా పెట్టుకోవచ్చు. ఇక ఆవిడ శరీరం గండకీనది అయిపోయిందిగా, ఇప్పుడు ఆవిడ కాలిగోళ్ళన్నీ కలిసి భూలోకంలో ఉసిరిక చెట్టుగా మారాయి. అవి కూడా పచ్చడి పెట్టుకునే పెద్ద ఉసిరి అనమాట. మళ్ళీ 2 రకాల ఉసిరి ఉన్నాయి, అందులో పచ్చడి పెట్టుకునే ఉసిరి. ఈ ఉసిరిక చెట్టుని సంస్కృతంలో ధాత్రి వృక్షం అంటారు. ఈ చెట్టుకి అన్ని మాసాల్లోకి కార్తీక మాసం చాలా పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం. కార్తీక మాసంలో ఇంటిలో కానీ తోటలో కానీ ఎక్కడో చోట ఉసిరి చెట్టు వేసుకుని దాని కింద భోజనం చేస్తే రాధాకృష్ణుల దివ్య అనుగ్రహం లభించి తీరుతుంది, సంపదలు వచ్చి తీరుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఉసిరి చెట్టు కింద కొన్ని పనులు చేయకూడదు. ఏమిటది? మసాలాలు భోజనం చేయకూడదు, మాంసాహారం దాని కింద తినకూడదు, దాని కింద మద్యపానం చేయకూడదు, ఎంత మనస్సు నాలుక లాగుతున్నా దాని కింద అని కాల్చకూడదు, ధూమపానం చేయకూడదు. ఈ ధూపం ఇమ్మన్నారు తప్ప నిత్య ధూప దీప నైవేద్యం అంటే ఈ ధూపమా అంటే అది ఈ ధూపం పాపం. ఆ ధూపం అయితే మనకి రకరకాల శుభాలను కలిగిస్తుంది. కాబట్టి చెట్టు కింద అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మళ్ళీ ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నానంటే బ్రహ్మవైవర్త పురాణం దేవీ భాగవతంలో మన కలియుగ మానవుల లక్షణాలు తెలుసు కనుక కార్తీక మాసంలో వనభోజనం, దాన్ని ఇంగ్లీష్లో గార్డెన్ పార్టీ అని పేరెట్టి దాని కింద చేరి బిర్యానీ ప్యాకెట్లు తినటువంటి వీడి కర్మ కాకపోతే వరి అన్నం తినమంటే బిర్యానీ తినమనే పులిహార దధ్యోదనం వంటి పవిత్ర పదార్థాలు తప్ప మసాలాలతో కూడిన చెత్తా చెదారం తిని నానా రకాల పాపాలు చేయకూడదు. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఆ వీడు ఏదో ఇలా చెబుతాడులేనని, చేసి చూడండి దాని పాపం ఎప్పుడోకప్పుడు అనిపిస్తారో, అనుభవించినప్పుడు తెలుస్తుంది. ఒక ఆయన ఉండేవాడు మా గణపురంలో, దేవుడు లేడు దెయ్యం లేడు, దెయ్యాలు అస్సలు లేవు పొరపాటున తెగ మాట్లాడేవాడు. ఒకసారి ఏం జరిగింది, ఆయన అర్ధరాత్రి వాళ్ళు ఇంట్లోంచి బయటకు వచ్చాడేదో, ఎదురుగుండా ఆయన ఇంటి అరుగు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి రాత్రిపూట ఎంత ధైర్యంగా కూర్చున్నారు, మీలాంటి వాళ్ళు కావాలండి నాకు, ఈ మనుషులకు అన్ని అజ్ఞానపు లక్షణాలే, దెయ్యాలున్నాయి అంటారు, నా మటుక్కి నాకు ఆ నమ్మకం లేదు, అందుకే రాత్రిపూట దర్జాగా బయటకు వచ్చాను, మనలో మనమాట మీరు కూడా దెయ్యాలున్నాయని నమ్ముతున్నారా లేదంటారా అంటే, బతుకున్నప్పుడు నేను కూడా దెయ్యం ఉందండి నమ్మలేదు అని మాయమైపోయాడు వాడు. వీడు డామని పడ్డానికి లేస్తే ఒట్టు, వీడు తీసుకుపోయారు శ్మశానాన్ని. అదనమాట వాడు చెప్పిన సలహా. కాబట్టి బతుకున్నప్పుడు ఎవడో అంత తేలిక నమ్మడు, చచ్చాక నమ్మితే అప్పుడు ఉపయోగం లేదు. యమధర్మరాజు పట్టుకుపోయాక బాబోయ్ భూలోకంలో పద్మాగర్ గారు పురాణం చెప్పినప్పుడు వినలేదురా, ఉసిరి చెట్టు కింద పలావు తినద్దంటే కావాలని అలావు పలావు చేసుకు తిన్నాను అని ఆ తర్వాత ఎంత అలో లక్షణాన్ని ఏడ్చినప్పుడు ఉపయోగం ఉండదు. కనుక కొన్ని జాగ్రత్తలు వహిస్తే నష్టం ఉంది. ఒక దేశానికి వెళ్ళాం, ఆ దేశపు నియమాలు పరిపాలిస్తున్నావా లేదా? అలాగే చెట్లకి ప్రకృతికి కూడా ఒక నియమం ఉన్నదనమాట, ఆ ప్రకృతి నియమాన్ని వికృతి చేయకూడదు. కాబట్టి అక్కడ పవిత్రాన్నమే, పవిత్రాన్నంబు కుడుతున్నది నరవరేణ్య అని మార్కండేయ పురాణంలో చెప్పారు. ఇక ఆ తర్వాత ఆవిడ తల వెంట్రుకలు తులసి మొక్కలుగా మారాయి. ఇక్కడే ఉంది తమాషా, తులసి తల వెంట్రుకలు అన్నీ ఒకే రంగులో ఉండేవి కాదట. ఒక్కొక్కళ్ళకి భగవంతుడు జుట్టు ఒక్కొక్క రకంగా ఇస్తాడు. ఒక్కొక్కడి జుట్టు ఎర్రగా ఉంటుంది, ఒక్కొక్కడి జుట్టు తెల్లగా ఉంటుంది, ఒక్కొక్కడి జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది, ఒక్కొక్కడికి జుట్టే ఉండదు. అదే వారి వారి అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఈవిడ తల వెంట్రుకల్లో కొన్ని ఏమో శ్వేతంగా తెల్లగా ఉండేవిట, కొన్ని ఎర్రగా ఉండేవి, కొన్ని బాగా నల్లగా ఉండేవి, ఇలా రకరకాల రంగులు 108 రకాల రంగుల్లో ఉండేవాడు తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకలన్నీ వెంటనే భూమి మీద మొక్కలుగా మారాయి. అవే శ్వేత తులసి, తెల్లని తులసి, రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, అర్క తులసి, సోమ తులసి, కుజ తులసి, మహేంద్ర తులసి, శచీ తులసి, ఇలా 108 ఉన్నాయి. ఏకంగా కేవలం ఏవో 4-5 తులసులు చెప్పుకుని మనం అవోహ అనుకుంటున్నాం కానీ 108 రకాల తులసులు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏం తులసో తెలియదు, ఇది శానోజే తులసి అనుకున్నాం కాసేపు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఒక్కొక్క పేరు వస్తుందన్నమాట తులసికి. ఇది మాధవీ తులసి అది.
శ్యామలజీ తులసి అంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది. మాధవి అంటే లక్ష్మి అని కూడా అర్థం కదా మరి, చేత లక్ష్మి తులసి అనమాట, మాధవి తులసి ఈవిడ. ఇలా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క తులసి, ఇన్ని రకాల తులసులు ఉన్నాయి వీటికి. ఆవిడ తల వెంట్రుకల్లో ఇన్ని రంగులు ఉండడం వల్ల, ఆవిడ ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క ఆలోచన చేయటం వల్ల ఇన్ని తులసి మొక్కలు ప్రత్యక్షమయ్యాయి. అదిగో అప్పటి నుంచి ఇళ్లలో తులసిని పూజించడం మొదలుపెట్టారు. తర్వాత ఆవిడ శాపవిముక్తి పొందింది, గోలోకానికి వెళ్ళిపోయింది. ఆవిడ కథంతా మనకు అక్కర్లేదు కానీ, ఇక ఇక్కడి నుంచి తులసి మహిమని అత్యద్భుతంగా చెప్పారు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కటి అనమాట. గృహ ప్రాంగణంలో తూర్పు వైపున కనుక తులసి ఉంటే వాస్తు దోషాలు చాలా వరకు నశిస్తాయి. తెలుసో తెలియకో కొంతమంది పాదాలు పెడితే ఇల్లు పాడైపోవడం మొదలవుతుంది. అదే ఇప్పుడు మన వాళ్ళు ఈ మధ్యన కొత్తగా పేరెట్టారు ఐరన్ లెగ్ అని, అంచేత ఆ ఇనప పాదాలు ఉంటాయి. ఏమిటో తెలియదండి, నిజంగా కొంతమంది అడుగు పెడితే ఆ క్షణం నుంచి ఇంటికి అంత దరిద్రం పట్టుకుంటుంది. కొంతమంది మహానుభావులు అడుగు పెడితే ఇల్లు ఎంతో సుఖంగా ఉంటుంది. అందుకే పూర్వం మన ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుని లోపలికి రండి బాబోయే నీళ్లు బయట పెట్టేవారు. నీ పాద ధూళి పెడితే మా ఇల్లు ధూళిలో కలిసిపోకూడదు నాయన, ధూళి బయట వదిలించుకుని లోపలికి రా అని. అదే మహాత్ములను అలా కాదు, పౌరాణికుల్ని, మీ పాదధూళి మా ఇంట్లో పడితే మా ఇల్లు పవిత్రమవుతుంది అని పిలిచేవారు అన్నమాట. కాబట్టి కొందరి పాదధూళితో గృహానికి కొన్ని అరిష్టాలు వస్తాయి. అటువంటి అరిష్టాలు ఈ తులసి తూర్పు దిక్కున ఉంటే తొలగుతాయి. ఆగ్నేయ దిగ్భాగంలో, ఇంటికి ఆగ్నేయంలో అంటే సౌత్ ఈస్ట్ కార్నర్ అది, అక్కడ కనుక తులసి ఉందంటే దానివల్ల తెలుసో తెలియకో పితృదేవతలకి తద్దినం పెట్టకపోతే ఆ దోషం పోతుంది. తద్దినం పెట్టకపోవటం వల్లే వంశాల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఆ ఇబ్బందులు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. నైరుతి దిగ్భాగంలో కనుక ఇది ఉంటే ఇంటిలో అంతఃపురం ఎముకలు ఉండడం వల్ల, భూమిలో కనుక ఎముకలో లేకపోతే తల వెంట్రుకలో ఇలాంటివి ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి సుఖంగా ఉండదు. ఇటువంటి దుశ్శకున ప్రకరణాల దోషాలన్నీ తొలగిపోతాయి. తరచుగా వీలున్నప్పుడు తులసికి హార తీరిస్తే దానివల్ల చాలా లాభం. ఒక్క తులసీదళంతో హనుమంతుణ్ణి సంతృప్తి పరిచినంత తేలికగా ఈ సృష్టిలో ఇంక దేంతో ఆయన సంతృప్తి పొందడట. ఒకప్పుడు మహా యుద్ధం అయిపోయాక, రామరావణ యుద్ధం అయిపోయాక, సీతాదేవి అగ్నిప్రవేశ ఘట్టం అంతా పూర్తయ్యాక రాముడు పట్టాభిషేకానికి అయోధ్య నగరానికి వచ్చాడు. నందిగ్రామం నుంచి పట్టాభిషేకం చాలా వైభవంగా జరిగింది. సీతాదేవి పట్టాభిషేకం అయిపోయిన 9వ రోజున రామచంద్రుడికి నమస్కరించి, నాకు ఒక చిన్న కోరిక ఉందండి అంది. ఏమిటన్నాడు ఈయన, ఈ వానరులంతా మీకు చాలా సాయం చేశారు, అందులో హనుమంతుడు మరీ బాగా సాయం చేశాడు. హనుమే లేకపోతే నేను ఎప్పుడూ అనుమానం లేకుండా చచ్చిపోయేదాన్ని. ఇంకా ఈ పూట చెట్టు కొమ్మకి ఉరి వేసుకు చచ్చిపోదాము అని అశోకవనంలో నేను ప్రయత్నిస్తున్న సమయంలో హనుమంతుడు అక్కడికి వచ్చి రామకథ చెప్పి నా ఎదురుగుండా నిలబడి తాను రామదూతనని పరిచయం చేసుకుని నాకు మళ్ళీ ధైర్యం చెప్పి ఆ సందేశం నీకు చెప్పి మొత్తం మీద మనల్ని కలిపాడు. ఆయన అనుగ్రహంతో మన ఇద్దరం కలిశాం, నేను బ్రతికాను. అంటే నా ప్రాణం నిలబెట్టినవాడు, నీ సామ్రాజ్యం నిలబెట్టినవాడు హనుమ. కాబట్టి వానరులందరికీ సామూహిక భోజనం పెడదాం బయట, టేబుల్ మీల్స్. మా హనుమంతుడికి మాత్రం నేను సొంతంగా వండి కింద కూర్చోబెట్టి వడ్డిస్తాను. హనుమంతుడు ఎప్పుడు టేబుల్ మీల్స్ చేయడం, ఆయనకి నియమం ఏంటంటే ఇలా కింద కూర్చొని తినాలి. నేను వండి వడ్డిస్తాను అంటే రాముడు చిరునవ్వు నవ్వి, పరాశర సంహితలో ఉంటుంది ఈ కథ అన్నమాట. పరాశరుడు అనేవాడు హనుమన్ మహిమ అనే పేరుతో చాలా పెద్ద చరిత్ర రాశాడు. ఎన్ని కథలు ఉంటాయంటే హనుమంతుడు అందులో అద్భుతం అనమాట. ఒకదాని మించి ఒకటి హనుమంతుడి చరిత్ర అంత గొప్పగా ఇంకెవరు రాయలేకపోయారు. అందులో ఈ కథ, ఈ రాముడు వెంటనే, సీత ఎందుకు అనవసరంగా కెలుక్కుంటావు లేనిపోంది, ఆంజనేయుడికి లౌకిక భోజనాలు ఏమి ఇష్టం ఉండవు, ఆయన భక్తుడు, ఆయన సేవ చేయడానికి ఇష్టపడతాడు తప్ప తద్వారా ఏదో ప్రయోజనం గుర్తింపు కోరుకోడు. గుర్తింపు మానవులు కోరుకుంటారు, ఆయనకెందుకు గుర్తింపు. ఆయన్ని భోజనానికి పిలవడం అంటే చాలా ఇబ్బంది, ఆయనని అన్నంతో సంతోష పెట్టడం చాలా కష్టం. తర్వాత ఇష్టం అంటే మీరు అన్నీ అలాగే చూస్తారు, మా అబ్బాయి ఆయన, ఆ మాత్రం నేను అన్నం పెట్టి సంతోష పెట్టలేనా అన్నాడు ఆయన. ఎంత పెట్టినా ఆయనకి కడుపు నిండదు, తర్వాత ఇష్టం, జాగ్రత్త బాధపడతాం అన్నట్ట. అబ్బే హనుమంతుడు తినాలే కానీ మొత్తం అయోధ్యలో వాళ్ళందరి భోజనం పెట్టేంటండి అంది ఆవిడ. నీ ఇష్టం అన్నాడు ఆయన. ఒక్కొక్కప్పుడు చెప్పినా వినవు కదా, అలాగే కానీ అన్నాడు ఈయన. అడవికి రావద్దంటే వినకుండా వెళ్ళింది, ఇది మళ్ళీ రెండోసారి, అందుకని నీ ఇష్టం అన్నాడు ఆయన. మర్నాడు మంగళవారం, నాయన హనుమ నాకు చిన్న కోరిక ఉంది తీరుస్తావా అంది. తల్లి నువ్వేం ఆజ్ఞాపించినా చేస్తానన్నాడు. రేపు మంగళవారం మొట్టమొదటగా నీకు నేను వడ్డించి భోజనం పెడతాను, మా ఇంటికి భోజనానికి రా. అది కూడా మా వంటింటిలో, పాకశాలలో నా చేత్తో వండిన పదార్థాలు పెడతాను. ఇక మీ వాళ్ళు ఉన్నారు అనుచరులంతాను, నీకు ఇష్టలైన 10,000 మంది, వాళ్ళందరికీ బయట భవనంలో ఓ పెద్ద షెడ్ వేసేసి, టెంపరీ టెంట్ ఒకటి వేసేసి, కుర్చీలు వేసి, రాతితో బల్లలు వేసి వాళ్ళకి భోజనం పెట్టిద్దామంటే ఎందుకు తల్లి? సీతారాముల నామస్మరణమే నాకు భోజనం, మీ అనుగ్రహం చాలు, నాకు వేరే భోజనం వద్దు అన్నాడు. కాదు నాయన రా అంది. సరే వస్తానన్నాడు. ఎన్నింటికి వాళ్ళు చాలా సిన్సియర్ రెండో ఆయన హనుమంతుడు అంటే 8 అంటే 8 భోజనం పెట్టకపోతే ఒప్పుకోడు ఆయన. 9 గంటలకల్లా నీకు భోజనం, 11 గంటలకి నీ భోజనాది కార్యక్రమాలు అయ్యాక తక్కిన వాళ్ళకి భోజనం అన్నాడు అన్నది అమ్మ. సరేనన్నాడు. ఇది ఖచ్చితంగా 9 గంటలకల్లా వచ్చేట ఓ పెద్ద విస్తరాకు కోసి అరిటాకు మంచి మువ్వ విరిసి నాకు పైగా అదే మొగి విరసి కర్రకు గోడక పగులక వెడలుపును నిడుపు పసిమియుగలలే జిగురటాకులు వెట్టిరి దిగ దిగన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రు. అప్పుడే మువ్వ విరిసి ఏమాత్రం కరకు కూడక అంటే అది మొరటుగా లేదు. అరిటాకులు ముదిరిపోతే ఎలా ఉంటాయి, ముట్టుకుంటే గరుకుగా కర్కశంగా ఉంటాయి. ఇది ఎలా కాదట, లేతగా ముట్టుకుంటే చాలు, ఎంత కోమలంగా ఉంది, గులాబీ రేకు ముట్టుకున్నంత మృదువుగా ఉందనిపిస్తోంది. అటువంటి ఆకు పసిమి రంగులో మిసమిసలాడిపోతోంది, వెడల్పు ఉంది, పొడుగు ఉంది. అటువంటి లేత చిగురు అరిటాకులు పట్టుకొచ్చారు అంతఃపుర స్త్రీలు, ఆయనకి వేశారు. పెద్ద పీట వేశారు, పీట మీద కూర్చోబెట్టారు ఆయన్ని, ఆకు వేశారు, శుభ్రంగా ఆకు కడిగారు అమ్మవారు ఆయన కోసమని. మంచి చక్కని కందిపప్పు వండి, దిక్కుమాల పెసరపప్పు కాకుండా కావలసినంత కందిపప్పు వండి, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఎన్ని రకాల పచ్చళ్ళు, తత్త వ్యంజన పాక వ్యవస్థ అన్నాడు. అక్కడ రకరకాల వ్యంజనాలతో పాకాలతో పెట్టేసింది ఆవిడ. ఎన్ని పచ్చళ్ళు ఉండాలో అన్నీ అన్నమాట, ఎన్ని నాక్కునేవి లేలిహానవులు అంటారు వాటిని. మీకు ఆహారాలు చూసారు సాధారణంగా ఏమంటారో, వరుసగా కొన్ని ఘన పదార్థాలు ఉంటాయి, కొన్ని ద్రవ పదార్థాలు ఉంటాయి, మరికొన్ని తిక్తములుగా ఉంటాయి, కొంచెం వగరుగా ఉంటాయి, కొన్ని చేదుగా ఉంటాయి. అన్ని రకాల పదార్థాలు రుచులు షడ్రుచులతో షడ్రసాలతో వండి వడ్డించింది. మంచి పిండి వంటలు లడ్డూలు కూడా చేసింది. సంస్కృతంలో మోదకము అనే శబ్దానికి వినాయకునికి చవితి నాడు పోసే కుడుములు అని ఒక అర్థం, లడ్డూలు అని కూడా అర్థం. కాబట్టి మోదకములు అంటే ఇవి అవి, ఇవన్నీ తయారు చేసి వడ్డించింది. నాయన ఇక ఆ పోసిన పట్టి భోజనం మొదలుపెట్టు అని ఆఖరిని వరి అన్నం కూడా వేశాక ఇక ఇప్పుడు భోజనం మొదలుపెట్టాడు. సీతాదేవి ఇంకా ఏం కావాలి మారు, అన్నం పప్పు అయిపోయింది. పప్పు అంటే మామూలు పప్పు కాదు, ఈయన తినడమే కాకుండా బయట 10,000 మంది వానరుల కోసం వండిన పప్పు అంత పప్పు అంటూనే ఉన్నాడు. ఈవిడ గిన్నెలు దబరా గిన్నెలు వస్తూనే ఉన్నాయి, పప్పు తినేశాడు. ఇంకేం చేయాలో ముచ్చబట్టలు బట్టి ఎంతసేపు పప్పే ఏం తింటా, ఇక పప్పు లేదనలేక, లేదనడం తప్పు కనుక, అంచేత పప్పు అనలేక. అందులో ఆవిడ చేసిన పప్పు కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి, పప్పు 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 అని 3 ఉంటాయి. అంటే గట్టిగా ఉండి చూసారా పప్పు, అది పప్పు అన్నమాట. కొంచెం పల్చగా అందులో పడగానే అలా పాకుతుందే అది పప్పు. ఇక అందులో వేస్తే ఈ చెవును చచ్చవరదాకా పాకే పప్పు చేస్తారు కదా, అది పప్పు అన్నమాట. వాయిదారు అలా పప్పులు మొత్తం వేసేసాడు, తినేసాడు ఆయన నేతితో పాటుగా శుభ్రంగా తినేసాడు ఆయన. అది కాదనలేక, కేవలం పప్పుతోటి ఏం తింటావునైనా, వంకాయ కూర ఉంది కదా అంటే పోని పట్టుకురా అమ్మన్నాడు. ఈ వంకాయ కూర అయిపోయింది, వాయిదారు వంకాయ కూర. 10,000 మంది భోజనం తినేసాడు, ఈయన భోజనం తిన్నాడు, ఏం చేయాలి ఇప్పుడు? లోపలనే ఒక్కొక్క కూర ఒక్కొక్క కూర ఆవిడ పట్టుకురావడం తిరిగేటివి, ఎన్ని పట్టుకొచ్చినా అంటున్నాడు ఈయన. అడిగిపోయింది. ఇప్పుడు సాంబారు, అప్పడాలు, ఒడియాలు, మిరపకాయలు, అవి చల్లమిరపకాయలు, ఇక మందని వాడు చేసే బూడిది గుమ్మడికాయ, పచ్చళ్ళు, కూరగాయలు, ఒకటి కాదు మాయదారిది అన్నీ తినేసాడు. పచ్చళ్ళతో సైతం నాకేస్తున్నాడు. అన్నం అయిపోయిందిట, అన్నం లేకుండా పచ్చడి గోంగూర వేస్తూ గోంగూర గోంగూరకే నాకేస్తున్నాడు ఆయన. ఏం చేయాలో అర్థం కాక ఈవిడికి వణుకొచ్చి వెనక నుంచి చూసింది. అప్పుడు హనుమంతుడు కనపడలేదు తెలుసా, హనుమంతుడి స్థానంలో ప్రపంచ ప్రళయ కాలంలో సమస్త లోకాలని మింగేసే రుద్రుడు కనబడ్డాడు, రుద్రవీర్య సముద్భవుడు ఆయన. ఇప్పుడు అర్థమైంది, లోపల పిండి వంటల్లో కొన్ని లడ్డూలు అట్టే పెట్టింది రాముడి కోసం పాపం ఆవిడ. ఆ లడ్డూలు పట్టుకొచ్చి ఇక్కడ వేసి 5 నిమిషాలు మాత్రం అమ్మాయిని నన్ను పిలవకనైనా నేను వచ్చేదాకా మాత్రం వడ్డన అనకు మారు వడ్డన అని చెప్పి, అలాగే నమ్మ నువ్వు కనబడేదాకా పిలవనులే అని అడిగిన పరుగు పరుగును వెళ్ళి రాముడి దగ్గరికి, రామచంద్ర ప్రభు ఏమండీ మీరు అన్నదన్న అలాగే అయిపోయింది, అనవసరంగా భోజనానికి పిలిచినట్టున్నాను, ఏదో ఇంత అన్నం పెడదాం అనుకున్నాను. ఆయనకి పెట్టిన పదార్థాలు 10,000 మంది వానరుల కోసం తయారు చేసిన పదార్థాలు, మీ కుటుంబం కోసం చేసిన పదార్థాలు అన్నీ వెళ్ళిపోయాయి, తృప్తోస్మి అండం, నా కడుపు నిండింది అండంలా. ఒక్కసారి అలాంటి వాడిని భోజనాన్ని పిలిస్తే అప్పుడు తెలుస్తుంది నన్ను పిలిస్తే ఉపయోగం ఉంది, ఒక దోశతో సరిపోతుంది. ఆ దెబ్బకి నా ప్రాణం గిజగిజలాడిపోతుంది, ఏం చెయ్యనండి అంటే నాకు తెలుసు అందుకే అన్నాను. ఆయన ఎవరనుకుంటున్నావు? మహానుభావుడు ఈశ్వరుడు నా సేవ కోసం భూలోకంలో అలా అవతరించాడు. ఆయన అనవసరంగా గెలికావు, ఇప్పుడు ఆయన్ని సంతృప్తిపరచడం నీ వల్ల నా వల్ల కాదన్నాడు. అందుకే కదండి మీ దగ్గరకు వచ్చాను, ఏదన్నా ఒక ఉపాయం చెప్పండి, తరణోపాయం. మళ్ళీ లడ్డూలు వడ్డించి నేను వచ్చేదాకా ఏం మాట్లాడొద్దన్నాను, నేను తొందరగా పరిగెత్తాలి అక్కడికి. మళ్ళీని కారు అక్కడ ఆగిందంటే వాడు అక్కడ ఒక చిన్న స్లిప్ పెడతాడు, ఆ స్లిప్ పెట్టేలో వెళ్ళకపోతే టిక్కెట్ వస్తుంది తర్వాత, ఆ టిక్కెట్లు నాకు రాకుండా అక్కడికి వెళ్ళేలా చూడండి బాబోయ్ అంది. అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వస్తువు ఒక తులసి, ఒక తులసీదళం తీసుకో, దాని మీద గోరుతో శ్రీరామ అని రాయి, తులసీదళం మీద శ్రీరామ అని రాసి దానితో హనుమంతుణ్ణి పూజిస్తే, 1,000 దళాలతో పూజిస్తే 100 అశ్వమేధయాగాల ఫలితం వస్తుంది మనకి. ఒక్క దళం వేస్తే దానితో రాజసూయ యాగం చేసిన ఫలితం వస్తుంది. అంటే తద్వారా మనం అంతవరకు చేసిన సమస్త దోషాలు పోయి ఏమనుకుంటే అది తీరుతుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం మీకు వీలుంటే ఎప్పుడైనా మనస్సుకి శాంతి లేకపోయినా, ఏదన్నా కష్టం అనిపించినా దానికి సులభోపాయం ఏమిటో తెలుసునా అండి, తులసీ దళాల మీద గోరుతోటి శ్రీరామ, మళ్ళీ పెన్నతో కాదు, కేవలం మన గోరుతోటే శ్రీరామ అని రాసి ఎన్నుంటే అన్ని దళాలు, దానితో హనుమంతుడిని పూజించండి. కుదిరితే 108 తులసీ దళాల మీద శ్రీరామ రాసి దానితోటి ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః, మారుతాత్మజాయ నమః, ఇలా అష్టోత్తర శతనామాలు చదువుతూ హనుమంతుడికి మంగళవారం కానీ శనివారం కానీ పూజ చేస్తే సకల శనిదోషాలు పోతాయి, నవగ్రహానుగ్రహం లభించి తీరుతుంది, అనుకున్న కోరికలు అయి తీరుతాయి. మనస్సంకల్ప సిద్ధికి ఈ విధానాన్ని పరాశర సంహితలో చెప్పారు. చాలామంది దాన్ని చేసి తత్ఫలితం కూడా పొందారు. కాబట్టి నువ్వు చేయవలసింది ఒకటి, హనుమంతుణ్ణి సంతృప్తిపరచడానికి ఒక తులసీదళం తీసుకుని శ్రీరామ అని రాసి ఆయన విస్తరాకులో వెయ్యి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూసుకో అన్నాడు. ఈ విషయం ముందే చెప్పారు కాదేమండి అంది ఆవిడ. నీకు ఆ మాత్రం అనుభవం అయితే కానీ చెప్పకూడదు, ఆయన అడగకుండా ఉచితంగా సలహాలు ఇవ్వకూడదు, ఇప్పుడు అడిగావు కాబట్టి చెప్పాను, వెళ్ళిరా అన్నాడు. పరుగు పరుగున భర్తకు నమస్కరించి వచ్చింది. ఈలోపు ఈయన హనుమంతుడు సీతరానంత వరకు అలా కూర్చున్నాడు, అప్పటికి లడ్డూలు అయిపోయి ఆకలా చూస్తా అమ్మా అన్నాడు. ఇప్పుడే పట్టుకొస్తున్నాను నాయన, నీకోసం ప్రత్యేకమైన పిండి వంట స్పెషల్గా ఆర్డర్ ఇచ్చాను అని దొడ్లోకి పరిగెత్తి అక్కడ తులసీదళం తీసి గోరుతో శ్రీరామ అని చక్కగా రాసి పట్టుకొచ్చి దాన్ని విస్తట్లో వేసింది. హనుమంతుడు అక్కడ ఏం పడిందో చూడటం ఉండదు, వేయడం తినేయడమే కాదు, అది గోంగూర పచ్చడా, దబగాయ పచ్చడా, దెబ్బకాయ పచ్చడ ఇవేం అక్కర్లేదు, ఆయనకి అక్కడ ఎదురుగుండా ఉంది తినడమే. ఆయన ఈ ఆకుని కూడా తీసుకుని నోట్లో వేసుకున్నాడు. తినగానే ఒక్క క్షణం బ్రేవని తేల్చి, జగన్మాత ఇంతవరకు ఇన్ని పిండి వంటలు పెట్టావా, అవి ఏవి ఇంత మధురంగా లేవు, ఎంత మధురం, ఎంత అద్భుతం, ఏమిటి పదార్థం, ఇది తినగానే కడుపు నిండింది, కడుపు పూర్తిగా సంతృప్తిగా నిండిపోయింది. పదార్థం పేరు చెప్పంటే నీకోసం ప్రత్యేకంగా నేను పురమాయించి తెప్పించాలి, ఆ పదార్థం నువ్వు అడవక్క నాయన, ఇప్పుడు నువ్వు సంతృప్తి పొందావా అంది ఆవిడ. అవునమ్మా పొందాను. సరే నాయన వెళ్ళిరా. నేను వెళ్ళడం కాదు, మరి మా వాళ్ళు 10,000 మందిని బయట టేబుల్ మీద కూర్చోబెట్టే వచ్చాను తల్లి అన్నాడు ఈయన. ఇది పెద్ద సమస్య కదా, ఈయనకంటే ఏదో సంతృప్తి పరిచింది, వాళ్ళు అక్కడ బయట కూర్చుని గొడవ గొడవ చేసేస్తున్నారు, అప్పుడప్పుడు ఉపన్యాసాలకు వచ్చే ఇక్కడ చిన్నపిల్లలు గందరగోళం ఎలా చేస్తున్నారో అలా అక్కడ కూడా నానా గందరగోళం, అందరూ వానరులు అయ్యే అంటాను. రాతి బల్ల మీద కూర్చోవడం, పైకి కిందకి దూకుతూ ఎప్పుడు వస్తాయి పిండి వంటలు అనడం, వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం, సెల్ ఫోన్లు ఆన్ చేసినట్టుగా మాట్లాడుకోవడం, కిలకిల గందరగోళంగా ఉంది అక్కడ. హనుమ వాళ్ళ సంగతి నువ్వు చూసుకుంటూ ఉండి, కాసేపట్లో పదార్థాలు వస్తాయని చెప్పు అన్నప్పుడు ఆవిడ దొడ్లోకి వెళ్ళి అమ్మవారు తులసీదేవి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి స్తోత్రం ఒకటి చేసిందనమాట. బ్రహ్మ విష్ణు శివాత్మికే మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీ స్వరూపిణి పాహి మాం పాహి సర్వేశే. ఓ సర్వ ఈశ్వర స్వరూపిణి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి, అనేక నామాలతో విష్ణు తులసిగా, కృష్ణ తులసిగా, రామ తులసిగా, శ్వేత తులసిగా, అర్క తులసిగా కొలువై ఉన్న తల్లి అన్నపూర్ణ స్వరూపిణి, నీ మహిమ ఇప్పుడే తెలిసింది. పిండి వంటలతో చేసిన పదార్థాలు భోజనమంతా మా హనుమంతుడికే సరిపోయింది. ఇప్పుడు వానరులకి, నా ఇంట్లో వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఇప్పట్లో వంట చేయలేను, అంగడికి వెళ్ళి సామాను తెచ్చేవాళ్ళు లేరు, కాబట్టి ఎలా అనుగ్రహిస్తావో అనుగ్రహించు అని తులసికి రెండు చేతులు జోడించి నమస్కరించింది సీతామాత. ఆ క్షణమే తమాషా జరిగింది. ఆ తులసి మొక్కలో నుంచి చెక్క 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 కొన్ని గరిటెలు బయటకొచ్చేయట. ఈ గరిటెలు బయటకొచ్చి అక్కడ ఖాళీ గుండిగల మీద ఇలా టింగ్ టింగ్ అని కొట్టడం మొదలుపెట్టాయి. ఓ గుండిగ మీద అలా కొట్టగానే మొత్తం జీడిపప్పులు తేలుతున్న, కిస్మిస్ తేలుతున్న, నేతి జిడ్డు తేలుతున్న పాయసం వచ్చేసింది. మొత్తం గుండిగంతా పాయసమే. ఇక మరో దాంట్లో లడ్డూలు, మరో దాంట్లో వంకాయ కూర, మరో దాంట్లో గుమ్మడికాయ కూర, మరో దాంట్లో ఇంకో పచ్చడి, ఇలా అన్ని రకాల పదార్థాలు. ఇంతకు పూర్వం హనుమంతుడు తినగా అదృశ్యమైన పదార్థాలన్నీ మళ్ళీ దృశ్యాలు అయ్యాయి. అదృశ్యాలు దృశ్యాలు అవగానే అప్పుడు ఆనందించి నమస్కారం చేసింది. ఈ కథనే దృష్టిలో పెట్టుకుని ఇక్కడున్న శ్లోక సారాంశాన్నే, మన అదృష్టవశాత్తు తెలుగు సినిమాలో పూర్వకాలంలో మహానుభావులు కొందరు పుట్టారు. వాళ్ళు కూడా వాల్మీకి, వ్యాసుడిలాగే పూజారుహులు అన్నమాట. అందులో పెంగళి నాగేంద్రరావు అని గొప్ప కవి ఉన్నాడు. ఆయన లాంటి కవిని నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదండి. నాకు పోతన గారు వాళ్ళు ఎంత ఇష్టమో ఆయన అంటే అంత ఇష్టం. గుణసుందరి కథ, మాయాబజారు, పాతాళ భైరవి, ఇవన్నీ పాటలు మాటలు సినిమా అంతా అయిందే. అసలు ఎన్ని విచిత్రమైన పాటలు, ఎంత భావనలు, ఎంత గొప్ప కవి, ఎన్ని రకాల భాషల్లో ఆయనకి పాటించి ముందో ఆలోచించండి. ఆయన గుణసుందరి అనేటటువంటి కథ, గుణసుందరి కథ అనే సినిమాలో తులసీదేవి మీద పాట రాశాడు. అసలు ఆ పాట పాడుతూ తులసీదేవిని పూజిస్తే తులసి ప్రత్యక్షం అవ్వకుండా ఉంటుందని అనిపిస్తుంది అన్నమాట. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే, సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే, సతము నిన్ను సేవింతుము సత్కృపగన్నవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. లక్ష్మీవాణి పార్వతి అంశల వెలసి, లక్ష్మీవాణి పార్వతి అంశల వెలసి, భక్తజనుల పాలించే మహిమనల రుచు, భక్తజనుల పాలించే మహిమనల రుచు. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి, కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళములు విరిసి, సుమధుర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే, శ్రీకృష్ణ తులసివే. దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే, శ్రీకృష్ణ తులసివే. జయహారతి గై కొన్నవే మంగళ శోభావతివై, జయహారతి గై కొన్నవే మంగళ శోభావతివై. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే, జయమునీయవే. ఆ హారతిస్తున్న దృశ్యం, ఆ పదాలు పూర్తిగా ఈ పరాశర సంహితలోని శ్లోకాలని తనదైన బాణిలో ఒక అందమైన పాటగా కూర్చాడనమాట. తప్పక తులసీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం. శుక్రవారం నాడు తులసీదేవికి మంగళహారతి ఇచ్చి పుష్పాలతో పూజ చేస్తే, అందులో ఎర్ర పువ్వులతోటి శుక్రవారం నాడు పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రం. ఈశ్వరుడికి, విష్ణుమూర్తికి సమాన ప్రీతిపాత్రురాలు ఈ తులసి. అందుకే ఆవిడ ప్రార్థించగానే అన్ని పదార్థాలు వచ్చాయి. దాంతో వానరులకి శుభ్రంగా తిరిగి విందు భోజనం చేయగలిగింది సీతాదేవి. ఎట్టి పరిస్థితులలోనూ తులసి దళాన్ని ఒక్క గణపతి పూజకి మాత్రం సమర్పించరాదు. తులసీన్న సమర్పయేత్ అని శివపురాణం. ఈ మధ్యన ఎవరో ఒక ఆయన నేనైతే కుండ బదులు కొట్టినట్టు ఖచ్చితంగా ఎంత బాగా చెప్పేశాను ధర్మ సందేహాలు కానీ తెలియక తులసిని ఇవ్వకూడదన్నమాట నిజమే కానీ ఒక గణపతికి మాత్రం చవితి నాడు వినాయక చతుర్థి నాడు మాత్రం ఇవ్వచ్చు అని చెప్పాడు. చాలా పెద్ద పొరపాటు అది. దానికి గల కారణం ఏమిటో శివపురాణంలో కథ ఉంది, అది తెలుసుకోవాలి మనం. ఒకప్పుడు ఈ తులసి గోలోక నివాసానికి తిరిగి వెళ్ళిపోయాక భూలోకంలో యాత్రలు చెయ్యాలి అని వచ్చింది. యాత్రల్లో అనేక దివ్యక్షేత్రాలు ఉన్నాయి, అన్నీ చూసింది ఆవిడ. గయ వెళ్ళింది, ప్రయాగ వెళ్ళింది, బదరీ వెళ్ళింది, కేదారం వెళ్ళింది, అన్నీ తిరిగింది తిరిగింది తిరిగింది. పరమ పవిత్రమైన దివ్యక్షేత్రం కాశీ అంటే ఇంకంత గొప్ప క్షేత్రం భూలోకంలో మరొకలేదు. ఈ సృష్టి మొత్తం నాశనమైన నాశనం కాని దివ్యక్షేత్రం ఒక్క వారణాసి మాత్రమే. ప్రళయకాలంలో శివుడు తన శూలాగ్రం మీద నిలబెడతాడు. అందుకే ఇప్పటికి కూడా కాశీ వెడితే కాశీలో సంకల్పం చెప్పేటప్పుడు త్రికంఠకాగ్రస్థితే కాశీ పట్టణే అని సంకల్పం చెబుతారు. శివుడి త్రిశూలం మీద నిలబడిన ఓ దివ్య పట్టణమా కాశీ, అటువంటి కాశీక్షేత్రంలో మేము స్నానం చేస్తున్నాం సుమా అని. ఈ కాశికాక్షేత్రం ఒకసారైనా రెండుసార్లైనా జీవితంలో తెలిసి కానీ తెలియక కానీ వెళ్ళి చూసి తీరాలి. సరే అక్కడ మరణిస్తే చెప్పక్కర్లేదు, కాశ్యాంతు మరణాత్తు ముక్తి అని. కాశీలో మరణిస్తే మోక్షం అన్నమాట. అక్కడ కూడా నియమం ఏమిటి, ముందుగా కాశీ వెళ్ళినవాడు డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళకూడదు, ఎక్కడో చోట బస చేసి ముందు మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయాలి. కాశీ గంగలో మణికర్ణికా అని ఘట్టం ఉన్నది, చాలా రేవులు ఉన్నాయి, 84 రేవులు. 84 రేవుల్లోనూ మణికర్ణికా ఘట్టం చాలా ప్రసిద్ధికెక్కింది. పూర్వం అక్కడ విష్ణుమూర్తి శివుడి కోసం తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ఆయన దగ్గరికి వచ్చి ఏమి తపస్సు అని తలలా ఊపాడు. ఆ ఊపడంతో ఆయన కుడి చెవికి ఉన్న దుద్దు అక్కడ ఊడిపడింది. కర్ణిక అంటే చెవికి పెట్టుకునే దుద్దు, అది మణులతో తాపడం చేయబడిన కర్ణిక కనుక మణికర్ణిక అన్నారు. అది అక్కడ పడ్డం వల్ల అప్పటి నుంచి ఆ రేవుకి, ఆ స్నానాల రేవుకి మణికర్ణిక అని పేరు వచ్చిందనమాట. చాలా అద్భుతం. కాశీఖండంలో శ్రీనాథ మహాకవి ఆ మణికర్ణికని 28 పదాల రగడ అనే వృత్తంలో రాశాడనమాట. శ్రీమత్ కాశీ పుట భేదన్న శృతి కర్ణిక మణికర్ణిక అన్నాడు. చెవులలో పాపాత్ముల పదాలు పడి పడి చెవులు పాడైపోయాయి మనకి. మన వాళ్ళకి ఎక్కువ మందికి లక్షణం ఏంటి, మీలాంటి మంచి వాళ్ళని పక్కన పెడితే, మీలాంటి జ్ఞానంలో పక్కన పెడితే ఎక్కువ మందికి లక్షణం ఏంటంటే, ఇదిగో పుల్లయ్య ఎలా చేసేట, ఎల్ల ఇలా చేసేట, వాడు పాపాత్ముట్ట, వీడు దుర్మార్గుట్ట అని 10 మంది గురించి చెడ్డ చెబుతూ ఉంటే ఆ ఎంత బాగున్నాయో ఇంకోసారి చెప్పండి అని ఈ చెవులు ఇలా పెట్టి మరి రిక్కించి వింటారు వీరులు. అదే మంచి చెప్పేవనుకోండి, అబ్బే ఫలానా వాళ్ళింట్లో వాడు భోజనం చాలా బాగుందంటే చిచ్చి అలా చెప్పకండి, వాళ్ళింట్లో భోజనం ఉందండి, మా ఇంట్లో భోజనం ఇంకా బాగుంటుంది అనడానికి ఇష్టపడతాం కానీ పొగిడితే వెళ్ళలేము. నేను మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేస్తామండి, వాళ్ళ గురించి చెప్పాను వాడి అంచేత. సహజంగా ఇతరుల చెట్ట అంటే ఎందుకో కానీ తెలియదు, కానీ చెవులు రిక్కించి వింటాం, దానివల్ల చెవులకి లేని దోషాలు వస్తాయి. పాపాత్ముల పాపపు మాటలు విని విని పాడైపోయిన చెవులకి పవిత్రత్వాన్ని ఇచ్చే అత్యద్భుత క్షేత్రం మణికర్ణిక. అందుకే వాడు చెప్పాడు, సంవత్సరం పాటు మహాపాపాత్ములతో సాంగత్యం చేసి దరిద్రపు మాటలు విన్నా ఒక్కరోజు నా పురాణం వింటే ఆ పాపం పోతుందిట. అందుకే ఉపన్యాసాన్ని తులసి తీర్థంతో పోల్చారు. మహానుభావుల పౌరాణిక ఉపన్యాసాలు ఎందుకు పెట్టేవారు పూర్వం, ఏడాదికోసారో రెండేళ్లకోసారో, ఏమండో ఈ ఏడాది మా ఇంటికి రండి బాబు అని బతిమాలి మరి పూర్వం పిలిచి ఉపన్యాసం ఎందుకు పెట్టించేవారంటే ఇన్నాళ్ళు చేసిన ఈ పాపం అంతా పోతుంది కనుక. ఇప్పుడు వారానికి ఒక రోజు ఏం చేస్తున్నాం మనం, అమ్మాయ 6 రోజులు 5 రోజులు పని చేసాం, 2 రోజులు హాయిగా విశ్రాంతి ఎలా ఇస్తున్నామో, శరీరానికే విశ్రాంతి ఇస్తున్నప్పుడు చెవులకు కూడా విశ్రాంతి ఇవ్వద్దు. అందుకని అందులో ముఖ్యంగా ఎలక్షన్లు వచ్చాయంటే రాజకీయ నాయకులు వాడిని తోసుంటా వాడే పాపాత్ముడు అని తిట్టి 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 ఉంటే అవి కూడా విని విని ఉంటున్నాం కదా మనం. ఈ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం ఇది. ఇటువంటి ప్రాయశ్చిత్తం చాలా సులభంగా చేసి జీవితంలో ఏ దోషం అంటకుండా చేసే అద్భుత క్షేత్రం మణికర్ణిక. అందుకని ఎవడైనా కాశీ వెళ్ళగానే ముందు మణికర్ణికా ఘట్టంలో పవిత్ర స్నానం చేసి ఆ తర్వాత విఘ్నేశ్వరుణ్ణి, గుంటి విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసి అప్పుడు అన్నపూర్ణని చూచి ఆ తర్వాత శనైశ్వరుణ్ణి చూసి అప్పుడు కాశీ విశ్వేశ్వరుడి చుట్టూ ప్రదక్షిణానంతరం కాశికా విశ్వేశ్వర దర్శనం చెయ్యాలి. ఇది కఠోర నియమం. ఆపై ఆ తర్వాత విశాలాక్షి దర్శనానికి వెళ్ళాలి, ఎందుకంటే విశాలాక్షి కుటుంబాన్ని పోషించే తల్లి. ఈ నియమం పాటించకుండా యాత్రకి వెళ్ళినా ఉపయోగం లేదు. ఇవన్నీ చేసి విశ్వేశ్వర దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో పాండురంగ మహాత్మ్యంలో చెప్పాడు తెనాలి రామకృష్ణుడు చాలా అద్భుతమైన నేపథ్యంలో అనమాట. ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదల్ల ధరియుచు నభ్రగంగా ఆ ప్రొద్దు పొయ్యిరాజ నట్టి నిర్పేదయు భోగించు ఐశ్వర్యములెని విధియు పుష్కరాక్షుల చెంతబోని వర్షవరుడు దేహార్థమున దాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాంచి అలుగు భీరువును వాడి ముమ్మోముల వేడియలుగు మలిన వర్తనుడును సుధా లలితమూర్తి మిల్చి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల జతి విల్చు మర్రి నీడా.